గోధుమను. అంటే షుగర్ పేషెంట్ ఉన్నారన్నమాట అప్పుడు కూడా, మన వాళ్ళ వారసులు కాబట్టి వాళ్ళకి వరి అన్నం కొందరికి, గోధుమల అన్నం కొందరికి, యవలు కొందరికి. ఎంత బాగా చెప్పారో తెలుసానండి మూలంలో, యవలు వ్రీహిధాన్యం, కొర్రలు, కోవిదారములు, ముద్గములు, ఇలా రకరకాల ధాన్యములు చక్కగా పక్వమై ఆకుల్లో పడితే వారు బ్రహ్మానంద భరితులే భోంచేశారు. అనసూయాదేవి ప్రభావంతో శుభ్రంగా 2 సంవత్సరముల పాటు, 10 ఏళ్ళు కరువు అయింది అప్పటికే, మిగతా 2 ఏళ్ళు కూడా ఆవిడే భోజనం పెట్టింది. ఈ 12 ఏళ్ళ కరువు అయ్యేదాకా వాళ్ళకి భోజనం పెట్టాక ఈలోపు వాళ్ళ ఆయన వచ్చాడు. ఆయన రావడంతో తన తపశ్శక్తితో వర్షం కురిపించాడు. ఇదంతా నేను దగ్గరుండి చూశాను. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది, అమ్మా అనసూయ, ఏమి నీ పాతివ్రత్య మహిమ! 2 సంవత్సరముల పాటు నీ భర్త తపస్సు నుంచి వచ్చేదాకా వీళ్ళందరికీ భోజనం పెట్టావు. ఈ 2వ సంవత్సరాల్లో ఉన్న కరువులో చివరి 2 ఏళ్ళ కరువు కాకుండా కడుపు బరువుగా తయారయ్యేలా చేసావు ప్రజలందరికీ, నీకు కృతజ్ఞతలు అని నేను వెళ్ళి ఆవిడకి నమస్కరించాను. అప్పుడు ఆవిడ, మహాత్మా, ఇదంతా నా భర్త ప్రభావం, దేవతల కటాక్షం అంది. అప్పుడు అత్రి మెచ్చుకుని, మీకేం కావాలంటే నాకు కూడా నారదుడి దగ్గరుండే వీణ లాంటి ఒక వీణ కావాలి, ఎప్పుడు ఆ వీణ వాయించుకుంటూ శివకేశవుల మీద పాటలు పాడుకుంటూ కోరుకుంటూ తిరుగుతూ ఉండాలని నా కోరిక. శివుణ్ణి, కేశవుణ్ణి మంచి పాటలతో సంస్తుతించి వారి అనుగ్రహం పొందాలి, ఇది నా కోరిక, నాకు ఒక వీణ ప్రసాదించండి అని నేను అనసూయని అత్రిని అడిగాను. అప్పుడు అనసూయ భర్త యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ వీణ సృష్టించింది. ఈ వీణ సకల కళలకు నిలయం, అందుకే దీనికి కళావతి అని పేరు. ఈ వీణ నాకు అనసూయ ఇచ్చింది అని నారదునికి తుంగురుడు చెప్పాడు. అప్పుడు నారదుడు ఆశ్చర్యపోయి, గొప్ప పతివ్రత ఎవరా అని పరీక్షిద్దామని భూలోకానికి వచ్చాను, మా తుంగురుడు అనసూయ గొప్పది అన్నాడు, అనసూయ కటాక్షంతో కళావతి అనే ఒక గొప్ప వీణ పొందానన్నాడు. అబ్బా, ఇంతటి వీణ, నా వీణ కంటే మిన్నయ్యైన వీణ ఈయనకి సృష్టించి ఇచ్చిందంటే ఆవిడ ఎంత జ్ఞానయ్యి ఉంటుందో, తప్పక ఆవిడని చూద్దామండి, పరీక్షిద్దాం అనుకున్నాడు నారదుడు. వెంటనే ఆయన ఏం చేశాడు, అత్రి మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసుకుని భిక్షాందేహి అన్నాడు. అయ్యబాబో, నారదుడు అంతటి వాడొచ్చాడని ఆనంద భరితురాలైపోయి ఆవిడ లోపలికి పిలిచి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి కాళ్ళు కడిగా నీళ్ళు ఎత్తుమీద చల్లుకొని, నా భర్త వస్తాడు, వచ్చాక మంచి భోజనం పెడతానంటే నీ భర్త వచ్చేదాకా నాకెక్కడ తల్లో ఆకలి నాకు ఎక్కువైపోతుంది, అంతకంతకీ ఆకలి నన్ను పట్టి పీడిస్తోంది, క్షుద్బాధ పీడితుణ్ణి, మలమల మాడిపోతున్నాను, నీ భర్త వచ్చాక వేరే భోజనం పెడుతూ కానీ అందాక నాకు తినడానికి అల్పాహారం పెట్టానట. ఎటువంటి అల్పాహారం కావాలంది ఆవిడ. ఆయన, నా దగ్గర జోలి ఉంది, ఈ జోలిలో కొన్ని గులకరాళ్ళు ఉన్నాయి అని ఆ గులకరాళ్ళు బయటికి తీసి ఒక గిన్నె పట్టుకురామా అన్నట్ట. ఆవిడ గిన్నె పట్టుకొచ్చింది, ఈ గులకరాళ్ళు ఇంతంత గులకరాళ్ళు అవి ఆ గిన్నెలో వేసి, మీ ఆయన వచ్చాక ఎలాగో భోజనం పెడదు కానీ, ఆయన వచ్చేదాకా కొంచెం నాకు ఏదన్నా బ్రేక్ఫాస్ట్ లాంటివి స్వల్పాహారం అల్పాహారం వండిపెట్టు. ఎటువంటి అల్పాహారమో తెలుసా, ఈ గులకరాళ్ళని నువ్వు ఈ గిన్నెలో వేసానే, ఈ గిన్నెలో ఉన్న గులకరాళ్ళని వేయించాలి, నువ్వు వేయించిన తర్వాత ఆ గులకరాళ్ళు శనగలుగా కానీ, అది కూడా పోపు పెట్టిన శనగలుగా కానీ లేదా వేరుశనగ గుళ్ళగా కానీ అవ్వాలి. నాకు వేరుశనగ గుళ్ళన్నా వేరుశనగ గింజలన్నా, తెలంగాణ భాషలో చెప్పాలంటే పల్లీలన్నా లేక శనగలన్నా నాకు ఎంతో ఇష్టం, అలా వేయించి పెట్టాలి. మళ్ళీ అందులో కాస్త కారం ఉప్పు తాలింపు ఉండాలి, మంచి ఘుమఘుమలాడాలి అన్నాడు ఆయన. పాపం ఇలాంటి పతివ్రతల దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడన్నా 4 గులకరాళ్ళు ఇచ్చి, అమ్మా 4 గులకరాళ్ళు ఇస్తాను, వీటిని వేయించు తల్లి, వీటిని పల్లీలు చేసి పెట్టు తల్లి అంటే నీకేమన్నా పెళ్లి బుద్ధి వచ్చిందా అంటుంది. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా పతివ్రతలు ఉన్నారు, ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఏం సామాన్యులు కాదు, అనసూయని తలదనిన వాళ్ళు ఉండొచ్చు, నా కళ్ళకి ఇంకా కనపట్టలేదు ప్రస్తుతానికి. కానీ సహజంగా ఎవడన్నా వచ్చి రాళ్ళు ఇచ్చి ఈ రాళ్ళు వేయించి పెట్టంటే ఏమంటామండి మనం, అసలు వీడికి ఏమన్నా మతి చెల్లించిందా అంటారు సహజంగా లోకంలో. కానీ ఆవిడ నవ్వి, నీవు ఇచ్చే ఈ రాళ్ళు నేను వేయించి పెట్టాలా, అవి కూడా కొన్నేమో వేరుశనగ గింజలు కొన్ని శనగలు చేసి పెట్టాలి అంతే కదా అదంత పని అని లోపలికి వెళ్ళి ఆయన గిన్నెలో పోసినటువంటి ఆ గులకరాళ్ళు తీసుకెళ్ళింది, ఆ గిన్నెతో పాటు తీసుకెళ్ళింది. అక్కడ లోపల ఒక పొయ్యి ఉందిట, ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి, నేను పతివ్రతనైతే ఈ పొయ్యిలోకి అగ్ని వచ్చుగా కానగానే టక్కన పొయ్యిలోకి అగ్ని వచ్చింది, దాని మీద ఈ గిన్నె పెట్టింది, గిన్నె పెట్టి ఓ నమస్కారం చేసింది. చేయడంతో ఆ గిన్నెలో మంచి సువాసన మొదలయ్యింది. నారదుడు బయట నుంచో చూస్తున్నాడు, ఇలా తొంగి చూస్తున్నట్ట, లోపలికి వెళ్ళడం బాగుండదు, ఇక్కడి నుంచే పరీక్షిద్దామని. అగ్ని తనంత తాను పుట్టింది, ఈ గుడకరాళ్ళు ఉన్న గిన్ని క్రమంగా వేడెక్కింది, అందులోంచి ఘుమఘుమలు మొదలయ్యాయట. మీరు చూడండి, ఇళ్లలో రాళ్ళు వేయించండి, ఏమన్నా ఘుమఘుమలు వస్తాయేమో, ఏముండవు, ఘుమఘుమలు లేవు, ఇంకోటి లేవు, కానీ అక్కడ ఘుమఘుమలు మొదలయ్యాయి. చూస్తూ ఉండగా ఆ గిన్నెలోంచి కొన్ని రాళ్ళు, అంతవరకు ఉన్న రాళ్ళు పైకి లేచాయి. అవి చక్కగా పోపు పెట్టబడిన, తాలింపు పెట్టబడిన మంచి శనగలుగా మారి ఒక ఆకులోకి వచ్చాయి. మళ్ళీ కాసేపటికి మరికొన్ని రాళ్ళు పైకి వచ్చాయి. ఇంతకీ ఆయన ఇచ్చినవి 4-5 రాళ్ళు. నారదుడు 4 రాళ్ళు వెనకేసుకున్నాడు. ఈ రాళ్ళు మన రాళ్ళు కావు. ఈ మధ్యన ఒక ఆవిడ ఎందులేండి, గురువుగారు 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు, నేను వేసుకున్నాను, నా కిడ్నీలో స్టోన్స్ అండి అంది ఆవిడ. పాపం ఆ రాళ్ళు మాత్రం ఎవరు వెనకేసుకోకండి. ఇప్పుడు మరికొన్ని రాళ్ళు పైకి లేచాయి. చూస్తూ ఉండగా మరొక ఆకులోకి వచ్చాయి. అవి కమ్మగ వేగిన వేరుశనగ గింజలయ్యాయి. అందులో కూడా కారం ఉప్పు తల్లబడి మంచి రుచిగా ఉన్నాయట. ఈ రెండు ఆకులు, చక్కని ఆకులు ఇలా దొన్నెల్లాగా చుట్టి, అంటే మిఠాయి పొట్లం కడతారు చూసారా, అలాంటి మిఠాయి పొట్లంలా కట్టబడిన ఈ రెండు పొట్లాలు పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, అయ్యా ఈ ఆకులో, ఈ పొట్లంలో శనగలున్నాయి, వేయించబడి పోపు పెట్టబడిన శనగలు, ఈ రెండో దాంట్లో వేరుశనగ గుళ్ళు ఉన్నాయి, ఈ రెండు మీరిచ్చిన రాళ్ల ద్వారా తయారయ్యాయి, మీరు భోంచేయండి, వీటిని తినండి, బాగుందో లేదో చెప్పండి అనగానే ఆయన తెల్లబోయి, నిజమేనంటావా అన్నట్ట. అన్నీ చూస్తున్నట్టుగానే మళ్ళీ ఆవిడ నిజమేనంటారా అని అడగడం ఏమిటి, నిజమేనంటావా తల్లి అనగా, ఏమి నిజం తండ్రి అంది ఆవిడ. అని నేను ఇచ్చినవి రాళ్ళు కదా, రాళ్ళు గుళ్ళు అవుతాయా అన్నాడు ఆయన. ఏమో ఇదంతా నా భర్త యొక్క అనుగ్రహం, పాతివ్రత్య మహిమ అంది ఆవిడ. ఆవిడ ఆయన నవ్వి, నేను అంతా చూస్తూనే ఉన్నాను తల్లి, నువ్వెంత ఉత్తమురాలివో ఇప్పుడు అర్థమైంది, నేను ఇచ్చిన రాళ్ళు నా కళ్ళ ముందే, నువ్వు పొయ్యి మీద పెట్టడం నేను రహస్యంగా చూస్తూనే ఉన్నానులే, ఆ తలుపు చాటు నుంచి ఓరగా చూశాను నీ ఆశ్రమంలోకి, నీ పాతివ్రత్య మహిమ, నీ ఘనత నాకు అర్థమయ్యింది, కాకపోతే రుచి ఎలా ఉందో చూద్దాం, వంటంటే చేసావు, ఇప్పుడు రుచి ఎలా ఉందో చూస్తాను అని 2 గింజలు నోట్లో వేసుకున్నాడు రామచంద్ర. ఆయనకి మతిపోయిందిట, నారాయణ నామస్మరణ తప్ప మరొక ఆహారం ఎరగని పుణ్యాత్ముడైన అటువంటి వాడు మొదటిసారిగా అనసూయాదేవి వండి ఇచ్చినటువంటి శనగలు తిన్నాడు, వేరుశనగ గింజలు తిన్నాడు, ఆయనకి మతిపోయింది. ఓ తల్లో, ఈ శివనామస్మరణ, నారాయణ నామస్మరణ ఎంత రుచిగా ఉన్నాయో, నువ్వు పెట్టిన పదార్థాలు అంత బాగున్నాయి, ఆ పోలికి కూడా ఆయన నా దేవతా నామస్మరణ వలే రుచిగా ఉన్నాయన్నాడు ఆయన. ఇంకో రకం అలా మహానుభావులు నోటి వెంబడొచ్చే మాటలు అలా ఉంటాయి, నిత్యం నారాయణ స్మరణ ఆయనకు అమృతం అనమాట, ఆ నారాయణ స్మరణ ఎంత మధురమో, ఇంచుమించుగా నీ గింజలు అంత రుచిగా ఉన్నాయి, నీ మహిమ అపారం, పతివ్రతలు ఉన్నారని తెలుసు, కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారని ఇప్పుడు కళ్ళారా చూశాను అని పరుగు పరుగున ఆవిడ ఏం చెబుతూ నాకు వినిపించుకోకుండా ఈ రెండు పొట్లాలు పుచ్చుకుని కొంచెం తిన్నాడు, కొన్ని అట్టి పెట్టుకున్నాళ్ళండి, ఇవి పుచ్చుకుని ఒక్కసారిగా కైలాసానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవి, ఆవిడతో పాటు ఆవిడేదో ఒక సమావేశం పెట్టిందిట, అందుకని పార్వతీదేవి దర్శనమునకు అమ్మవారు సరస్వతి, మరో పక్కన లక్ష్మి వచ్చారు, అంటే త్రిమాతలు ఒక్కచోట కొలువై ఉన్నారు, త్రిమూర్తులు లేరు, అది కేవలం లేడీస్ మీటింగ్, అందువల్ల స్త్రీలు మాత్రమే, ముగ్గురు అమ్మవార్లు, శక్తులు ముగ్గురు అక్కడ ఉన్నారట. అబ్బా ఆ దృశ్యం ఒకసారి ఆలోచించండి, తెల్లని స్వచ్ఛమైన రూపంతో శారదామాత, పూర్తిగా నీలవర్ణంతో ఉన్నటువంటి గౌరీమాత కాళికాదేవి, బంగారు వర్ణంతో, సువర్ణవర్ణంతో ఉన్నటువంటి లక్ష్మి, ఈవిడ బంగారపు రంగు సువర్ణవర్ణ, ఈవిడ కావాలని ఇప్పుడు నీలవర్ణం ఇంద్రనీలంలో ఉంది, అందుకే మీకు దుర్గా సప్తశక్తిలో ధ్యాన శ్లోకంలో నీలాస్మద్యుతిమాస్య పాద దశకాం సేవే మహాకాళికాం అంటాడు. నీల అస్మద్యుతి, ద్యుతి అంటే కాంతి, అశ్మిము అంటే రాయి, నీలాశ్మిము అంటే నల్లరాయి, నీలపు రాయి, ఉంగరంలో పెట్టుకోరు నీలమని, ఆ నీలపు వర్ణములో ఉన్నటువంటి రాయి ఎలా ఉంటుందో, ఇంద్ర నీలమణి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నది కాళిక. ఇక సరస్వతి ఆపాదమస్తకం తెలుపు, ఈ విధంగా ముగ్గురు తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో ఉన్నారు, చూడ్డానికి త్రివేణి సంగమంలో ఉన్నది. సరస్వతీ నది అంతర్వాహిని, తెల్లగా అడుగు నుంచి వెడుతుంది. ఓ పక్కన గంగానది, లక్ష్మీదేవి గంగానది వల్లే, పార్వతీదేవి యమునానది వల్లే అంతర్వాహినిగా సరస్వతి త్రివేణి సంగమముగా ఇక్కడున్నాయా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. ఆ దృశ్యాన్ని చూసి, కమనీయ దృశ్యాన్ని చూసి మురిసిపోయిన నారదుడు, అమ్మల్లారా, ఈ పూట నేను ఒక అపూర్వమైన ఘట్టాన్ని కళ్ళారా వీక్షించాను, చెప్పమంటారా అనగానే, నువ్వెందుకు వచ్చావో మాకు తెలుసులే, నువ్వు వచ్చావంటే సామాన్యంగా రావు, ఎక్కడో ఏదో కిరికిరి పెడతావు, ఆ కిరికిరి హరిహరి మా అందరికి ఉపయోగపడుతుంది, లోకక్షేమం కోసం నువ్వు అప్పుడప్పుడు తగాదా పెట్టినట్టు నటిస్తావు, ఇంతకీ ఏం పని మీద వచ్చావు, ఇప్పుడు ఎవరికి గర్వభంగం చేయడానికి వచ్చావో చెప్పు అన్నారట వాళ్ళు. ఎంత మాట, ముగ్గురు తల్లులకి గర్వభంగం చేయడానికి నేను వస్తానా? అయినా ఉన్న విషయం చెబుతున్నా వినండి. పరమపతివ్రతలు ఎలా ఉంటారో తెలుసుకోవడానికి భూలోకానికి వెళ్ళాను. అతి మహనీయమూర్తి అయిన అనసూయాదేవి భూలోకంలో ఉందని తెలిసింది. ఆవిడ ఆశ్రమానికి వెళ్ళాను. కొన్ని గులకరాళ్ళు గిన్నెలో వేశాను ఆవిడికి. ఈ గులకరాళ్ళని శనగలుగా వేరుశనగ గుళ్ళగా మార్చమన్నాను. ఆవిడ మార్చి రెండు పొట్లాలు నా చేతిలో పెట్టింది. ఈ పొట్లంలో ఉన్న కొన్ని నేను తిన్నాను, మిగతా మీకు పట్టుకొచ్చాను, తిని ఎలా ఉందో చెప్పండి అనగానే చేతిలో పోయమన్నారట వాళ్ళు. వాళ్ళ అబ్బాయి కదా ఆయన, అందుకని ఆయన తిన్నాక కూడా తిన్నారు వాళ్ళు. మామూలుగా అయితే మనం తిన్నాక దేవతలకు పెట్టకూడదు, నారదుని స్థాయి వేరు. కాబట్టి రేపటి నుంచి మీరు మళ్ళీ వేరుశనగ గుళ్ళు పట్టుకొచ్చి సగం తిని, గురువుగారు ఏం నారదుడు పట్టుకురావుగా, పార్వతి తినలేదా, లక్ష్మి తినలేదా, సరస్వతి తినలేదా, మీరెందుకు తినకూడదంటే నేను తినలేను, ఎందుకంటే మీరు నారదులు అంత గొప్పవాడు కనుక. నారదుడు పుత్రుడు, నిరంతర హరినామస్మరణ పరాయణుడు కనుక ఆయన ఇస్తే ఆ ముగ్గురు కొంచెం నోట్లో వేసుకున్నారట. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఏమి రుచి, ఏమి రుచి, ఒక సాధారణ మానవ స్త్రీ రాళ్ళని ఇలా మార్చగలిగిందా, ఆ రాళ్ళు ఇంత రుచిగా ఉన్నాయా, ఆహ్, ఈవిడ సంగతి ఏమిటో పరీక్షించాలి అనగానే, ఇంకెందుకు ఆలస్యం, అమలు పరీక్షించండి అన్నాడు. మీరు పరీక్షిస్తారో లేదో నేను నిరీక్షిస్తాను అనగానే వాళ్ళు కొరకొరా చూసి వెంటనే త్రిమూర్తుల్ని పిలిచారు. త్రిమూర్తులు టక్కన ప్రత్యక్షం అయ్యారు. మీ ముగ్గురు ఏం చేస్తారో తెలియదు, భూలోకానికి వెళ్ళండి, అనసూయాదేవిని పరీక్షించండి, ఆవిడ పతివ్రత కాదు అని నిరూపించడానికి ప్రయత్నించండి, ఒకవేళ కాకపోతే అది వేరే విషయం, అయ్యిందా సంతోషిద్దాం అన్నారట వాళ్ళు. వెంటనే త్రిమూర్తులు భూలోకానికి వచ్చారు. సాధారణంగా భార్య చెబితే చెయ్యను అనే దౌర్భాగ్యుడు ఉండడట అని నేనల్లా, వ్యాసుడు అన్నాడు అక్కడ. అందుకని భార్య చెబితే విననటువంటి వాడు ఎవడైనా ఉంటాడా, అందులో అలాంటి భార్య చెబితే, ముచ్చటపడి భార్య చెబితే కాదని అంటాడా, అందుకే త్రిమూర్తులు కూడా భూలోకానికి వచ్చారట. కాబట్టి ఈ వైపు ఉన్నవాడు శ్రద్ధగా వినండి, భార్య ఎప్పుడైనా ఏదన్నా అడిగితే టక్కన పని చేసి పెట్టండి, మరీ బొత్తిగా గుంటూరు కొనమంటే కొనలేకపోతే అది పక్కన పెట్టండి, కానీ చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు తక్షణం చెయ్యాలి. ఆ ముగ్గురు భూలోకానికి వచ్చారు, జంగమ దేవరల వేషంలో వచ్చారు, ముగ్గురు ఎత్తుల వేషంలో వచ్చారు. పరమకాంతి స్వరూపులైన ఆ ముగ్గురు అనసూయాశ్రమానికి వచ్చారు. అప్పటికింకా అత్రి మహర్షి ఇంట్లో లేడు, అది చూసుకుని వచ్చారు. వాళ్ళు వచ్చి భిక్షాందేహి అన్నారు. భవతి అంటే స్త్రీలింగం అన్నమాట. ఓ లోపలున్న స్త్రీమూర్తి భిక్షాందేహి అన్నారు. ఆవిడ వచ్చింది, రండి నాయనలారా, మీ ముగ్గురు త్రిమూర్తుల్లో ఉన్నారు చూడడానికి అని ఆశ్చర్యపోయి, ఏమి కాంతి, ఏమి స్ఫుటత్వం, ఏమి పవిత్రత, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నా ఇంటికి ఈరోజు ఈ మారు వేషాల్లో వచ్చినట్టు అనిపిస్తోంది అని తెలియకుండానే ఆవిడ నిజం చెప్పింది. వాళ్ళు నవ్వుకున్నారు. అంత త్రిమూర్తులతో ఎందుకు పోలిస్తావులే తెలియ మమ్మల్ని, ఏదో భూలోకంలో యాచనతో బతికే భిక్షుకులం, మేమేం త్రిమూర్తులం కాము, అయినా త్రిమూర్తులం ముగ్గురం కనుక, మేము అడిగిన ఆహారం పెట్టగలమంటే పెడతానాయన్లారా, కోరుకోండి, ఏం కావాలో అంది ఆవిడ. నా భర్తృ కటాక్షం ఉంటే పెడతానన్నది. అప్పుడు వాళ్ళు సరే లోపలికి వస్తున్నామని ఆవిడ ఆసనాలు ఇచ్చాక కూర్చుని, మేము అడిగిన ఆహారం పెట్టాలి సుమా, తర్వాత కాదనకూడదు అనగా అడగండి అంది ఆవిడ, మీరు ఎలా కోరితే అలా పెడతానన్నది. అయితే నువ్వు వంట చెయ్యాలి, రకరకాల పదార్థాలు తయారు చేయాలి, ఆ తర్వాత మా ముగ్గురికి వడ్డించాలి. కానీ ఎలా వడ్డించాలో తెలుసా, వడ్డించి తినిపించాలి. ఎలా తినిపించాలి, దిగంబరమై తినిపించాలి, బట్టలు లేకుండా మా ముగ్గురికి ఎదురుగుండా నిలబడి వడ్డించి మాకు భోజనం పెట్టి, మేము తినలేకపోతే ఒట్లో పెట్టాలి, పెడతావా, వివస్త్రమై భోజనం పెడతావా అనగానే ఆవిడ తెల్లబోయి కళ్ళు మూసుకుంది. అర్థమైపోయింది ఆవిడికి, ఈయన బ్రహ్మగారు ఎర్రగా ఉన్నాడు, మంచి పద్మంలా మెరిసిపోతున్నాడు పద్మాకర్ గారిలా. ఈ శివుడు ఓ ఏమి తెలుపు, ఈయన విష్ణువు, ఈ నల్లనాయన త్రిమూర్తులు నన్ను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చారన్నమాట. వేళాకోళానికి కూడా వీళ్ళు అసత్యం ఆడరు, ఏదో కారణం లేకుండా నన్ను వివస్త్రమై భోజనం పెట్టమని అడగరు, బహుశా నా పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చారని అర్థమైపోయింది ఆవిడికి. అలాగే మీకు కావలసింది వ్యవస్థగా వండి నేను మీకు భోజనం పెట్టాలి అంతే కదా, అలాగే పెడతాను కూర్చోండి, కూర్చోబెట్టింది లోపలికి వెళ్ళింది, వంట చేసింది, వాళ్ళ ముగ్గురు ఎదురుకుండా కూర్చున్నాక వాళ్ళకి ఆకులు వేసింది, అన్నీ వడ్డించింది. వడ్డించడం కాదు మరి వ్యవస్థపై తినిపించాలిగా అన్నారు వాళ్ళు. వస్తున్నారు కంగారు పడకండి ఆయన అని ఆ పక్కనే వాళ్ళు ఆయన రోజు జపం చేసుకోవడానికి కమండలంలో నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నీళ్లు తీసి నేను పతివ్రతనైతే త్రిమూర్తులు పసిపాపలైపోదురుగాక అని ఆ నీళ్ళు అలా చల్లడంతో వాళ్ళు బుజ్జి బుజ్జి బాబులైపోయారు. ఇంచుమించుకు ఒక నెల 45 రోజులుండి బుల్లి పాపలైపోతారు ఇంతంత పిల్లలు. ఈ ఇంతంత పిల్లల్ని తన మహామహిమతో 3 ఉయ్యాళ్ళు సృష్టించే ఉయ్యాలల్లో పడుకోబెట్టింది. ఈ పసిపాపలే కనుక శుభ్రంగా వ్యవస్థలయ్యి ఈ అన్నాలంతా ముద్ద చేసి వాళ్ళ నోట్లో ఇంతంత పెసర పెట్టి వాళ్ళని ఓపడం మొదలెట్టింది. జో అచ్యుతానంత జో జోము పొంద రావి పరమానంద రామ గోవింద జో అని వాళ్ళ జోలపాట పాటి ఊపి ఈ ప్రసాదం నోట్లో పెట్టి ఆడించింది. కొంచెం కొంచెం తిన్నారు పిల్లలు కదా, అంతకంటే ఎక్కువ తెలియరు. కొంచెం గోరుముద్ద నోట్లో పెట్టింది, తిన్న తర్వాత వాళ్ళకి దిష్టి కూడా తీసింది. కాస్త ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి ఏమో అంటారుగా మన వాళ్ళు, అవి తీసి పక్కన పారేసింది. ఆ తర్వాత వస్త్రం ధరించింది, హాయిగా ఉయ్యాల్లో వాడు గుర్రు పెట్టి నిద్రపోవడం మొదలెట్టారు. ఈలోపు మహానుభావుడు అత్తురొచ్చాడు. వీళ్ళెవరంటే మన పిల్లలు ఇద్దరు అంది ఆవిడ. ఓహో అన్నాడు ఆయన. ఆయనకి తెలియదే ఉంది, నవ్వుకున్నారు ఇద్దరు కలిసి. పిల్లల్ని కాసేపు ఊపారు. అసలు ఎంత యోగం పెట్టిందండి వాళ్ళకి, నాకు కూడా చాలా కాలం నుంచి ఆ ముగ్గురిని అలా ఉయ్యాల్లో ఊపాలనుంది, కాకపోతే ఎప్పుడు కుదురుతుందో తెలియదు. కానీ ఆ త్రిమూర్తిని చక్కగా వాళ్ళు ఉయ్యాల్లో పెట్టాలా ఊపుతూ కూర్చున్నారట. భూలోక కాలమానం ప్రకారం నెల గడిచింది. నెల్లాళ్ళైనా వీళ్ళు పసిపాపలుగానే ఉన్నారు. వీళ్ళు అక్కడికి రావడంలా ఇంకా అక్కడి నుంచి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి భూలోకానికి వెళ్ళారు త్రిమూర్తులు. ఇంకా రావడం లేదు. ఈ నారదుడు ఏమైనా కొంప ముంచాడా, లేక ఆ తల్లి పెట్టేటటువంటి మంచి భోజనాలు మరిగి అక్కడే ఉండిపోయారా వీళ్ళు? ఎందుకంటే ఆవిడ పెట్టిన వేరుశనగ గుళ్ళు బాగున్నాయి కదండి, శనగలు బాగున్నాయి, అలాంటివి తిన్నవాళ్ళు ఇంకా తిరిగి ఇంటికి రారట. అసలు కొంతమంది భోజనాలు పెడితే ఆ భోజనాలు తినడానికి అలవాటు పడ్డం అంటే మన ఇంటికి అడుగుద్ది ఏది మళ్ళీ అనమాట. అలా కొంప తీసి ఈ త్రిమూర్తులు అనసూయాదేవి యొక్క ఆతిథ్య ప్రభావానికి లొంగి వైకుంఠాలకి, కైలాసానికి, బ్రహ్మలోకానికి రావడం అని అక్కడే మకాం పెట్టారేమో అని కంగారు పడి నారదుడిని పిలిచారు. నారద, ఏమైంది మా భర్తల సంగతి? భూలోకానికి వెళ్ళారు, అనసూయని పరీక్షించడానికి వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడు వస్తారని మేము నిరీక్షిస్తున్నాం. అక్కడ పరీక్ష, ఇక్కడ నిరీక్ష. ఇంతకీ ఏం జరిగిందంటే, ఏం జరిగిందో నేను ఎందుకు చెప్పడం, రెండు తల్లులు నాతో తీసుకెడతానని ఆయన వాళ్ళని వెంట పెట్టుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. వాళ్ళు ముగ్గురు ఆశ్రమం దగ్గర నిలబెట్టారు. ఆ సమయంలో అత్రి, అనసూయ ఇద్దరు గంగాస్నానానికి వెళ్ళారు. ఆశ్రమంలో ఎవరూ లేరు. ఉయ్యాల తొట్లు 3 ఉన్నాయి లోపల. తొట్టుల్లో మాత్రం బుజ్జి బుజ్జి పిల్లలు కేరనొకడో కుయ్యనొకడో ఇలా ఆడుకుంటున్నారట, కేకలు పెడుతూ పాడుకుంటూ లేకపోతే ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వచ్చి, నారద అత్రి లేడు, అనసూయ లేదు, మా భర్తలు లేరు, నువ్వు ఇక్కడికి పట్టుకొచ్చావు, ఇది నిజంగా అత్రి ఆశ్రమమేనా? అత్రికి అనసూయకి పిల్లలు లేరని విన్నామే, మరి ఈ పిల్లలు ఎవరు? వీళ్ళేమో మధ్య మధ్యలో కేరకేర అంటారు. ఆ ఎర్రగా ఉన్నాయని నన్ను చూసి బేర అంటాడేమిటి? ఆయన బ్రహ్మగారు. సరస్వతీదేవిని చూసి బ్రహ్మగారు బేరమంటున్నాడు, అంటే నా బతికిలా అయిపోయింది, నన్ను రక్షించో సరస్వతి అంటాడు ఆయన. లక్ష్మీదేవిని చూసి నీలమైన గొల్లుమంటున్నాడు. ఆ తెల్ల ఆయన పార్వతిని చూసి గొల్లుమంటున్నాడు. వీడు మమ్మల్ని చూసి గొల్లుమంటున్నారేమిటి అన్నారు వాడు ముగ్గురు. అప్పుడు ఆయన, మీరేమన్నా చిన్నపిల్లలా, ఈ చిన్నపిల్లలు చూసి మోసపోవడానికి? అమ్మా, ఓ త్రిమాతలారా, వీళ్ళే, ఇదిగో ఈయన బ్రహ్మ, ఈయన విష్ణువు, ఈయన శివుడు అనగానే వాడు తెల్లపోయి, మా భర్తలు ఇలా పసిపాపలై ఉయ్యాలల్లోకి ఎలా వచ్చారు అనగా, ఇదే పతివ్రత మహిమ, అనసూయాదేవి మహామహిమతో వీళ్ళని ఇలా చేసింది. లేకపోతే మీ భర్తలు ముగ్గురు వచ్చి వివస్త్రగా మాకు భోజనం పెట్టన్నారు ఆవిడ్ని. ఆవిడ ఊరుకుంటుందా, ఇన్ని నీళ్లు తల్లింది. ఆ నీళ్లు తల్లడంతో వీళ్ళు రాళ్ళు అవ్వకుండా పిల్లలు అయ్యారు. సంతోషించండి, ఈ పిల్లల్ని ఇందులో పడుకోబెట్టి రోజు జోలపాట పాడిస్తోంది. ఆ జగన్మాత యొక్క మహామహిమ మీకు అర్థమైంది అనగానే వీళ్ళు తెల్లబోయి, ఈ మొత్తం గొడవకి నువ్వే మూలకారకుడివి, అసలు నీకు పుట్టగతులు ఉండవు అందుటి లక్ష్మి. ఆయన ఏమన్నాడు తెలుసా, మంచి శాపం, ఇదే కోరుకుంటున్నాను నేను అన్నాడే. ఎందుకని, ఎప్పుడు పుడతాడు ఎవడన్నా? కర్మకాలితే భూమి మీద పుడతాడు. నువ్వు, నీకు పుట్టగతులు ఉండవు అంటే మళ్ళీ భూమి మీద జన్మించే యోగం ఉండదని చెప్పించింది ఆవిడ. ఇది శాపం అంటారా వరం అంటారా? నేను నీ భక్తుడిని తల్లి, ఇక నాకు పుట్టుకతులు ఎలా ఉంటాయి? అమ్మయ్యా, ఈ శాపం కోసమే, ఈ శాపం అనే వరం కోసమే తప్పించాను. ఇక నాకు మోక్షం తప్ప మరొకటి లేకుండా చెప్పించావు, చాలా సంతోషం. కానీ సంతోషించాం కానీ మా భర్తల్ని యథాస్థితిలోకి మార్చి మాకు అప్పగించున్నాయని అనగానే, త్రిమూర్తుల వల్ల కానిది, త్రిమాతల వల్ల కానిది, నారదుణ్ణి సామాన్య ఋషిని అందున మీ శిష్యుణ్ణి నా వల్ల అవుతుందా? ఈ త్రిమూర్తుల్ని యథాస్థితిలోకి రప్పించడం అంటే వారిని త్రిమూర్తులుగా మార్చడం నా శక్తికి మించినది నేను చేయలేను. మరి ఎవరు చేస్తారు? మళ్ళీ పతివ్రతనే పట్టుకోండి తల్లులారా అన్నాడు ఆయన. ఇంతలో అత్రి అనసూయ అక్కడికి వచ్చారు. అప్పుడు ఈ త్రిమాతల ముగ్గురు అనసూయని పట్టుకుని రెండు చేతులు పుచ్చుకుని, మేము ముగ్గురం ఎవరమో తెలిసినా అని టక్కన తమ దివ్య మంగళ విగ్రహాలు చూపించారట. ఒక్కసారి ఆపాదమస్తకం యగాదిగా చూచింది అనసూయ. భూమి ఆకాశాలు నిండిపోతున్న త్రిమాతల స్వరూపం ఎలా ఉందో ఒకసారి ఆలోచించాడు. తెల్లని స్వచ్ఛమైన సరస్వతీ రూపం, సువర్ణవర్ణంతో ఉన్న లక్ష్మీ రూపం, నీలవర్ణంతో ఉన్న గౌరీ రూపం చూడగానే ఆవిడ పులకించిపోయింది. ఆ ముగ్గురమ్మల్ని భక్తితో ప్రార్థించింది. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలినీయాచ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాతో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిశారాధితాలంకరోతు. ఈ చరాచర జగత్తంతటిని సృష్టిస్తున్న తల్లి ఒకరు, ఆ సృష్టిని పోషిస్తున్న తల్లి ఒకరు. సృష్టిస్తున్నది ఒక ఆవిడ, పోషిస్తున్నది మరొక ఆవిడ, సంహరించి లయం చేసుకుంటున్న తల్లి మరొకరు. అటువంటి త్రిమార్తల ముగ్గురికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. పర, పశ్యంతి, మధ్యమ అనే వాగ్రూపాలలో ఉండే మీకు నమస్కారం. ఈ జగత్తంతా మీ క్రీడా వస్తువు. బంతులతో చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఈ భువన బ్రహ్మాండాలతో మీరు ఆడుకుంటారు. ఈ భూమి కాలితో తన్ని ఆడుకునే బంతి, ఆ స్వర్గం చేత్తో ఆడుకునే బంతి, పాతాళం కిందకి తొక్కిపారేసే తాటిపండు లాంటిది మీకు. ఈ భువన బ్రహ్మాండాలని సృష్టిస్తారు, వాటిని అటు ఇటు తిప్పుతారు, వాటితో బంతులు ఆడుకున్నట్టు ఆడుకుంటారు, అనేక ప్రాణికోటిని పుట్టిస్తూ ఉంటారు, పోషిస్తూ ఉంటారు, మీలో కలుపుకుంటూ ఉంటారు. ఈ చరాచర జగత్తంతా మీ నోళ్లలోంచి బయటకు వస్తుంది, ఎప్పుడు మీరు లోపలికి తీసుకుంటారో తెలియదు. అటువంటి మిమ్మల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత నిరంతరం ఆరాధింపబడే తల్లుల్ని, త్రిమాతల్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నాను. ఎప్పుడు నా వాక్కు పవిత్రంగా ఉండేలా చూడండి. సా అస్మద్వాచం ప్రసన్న, అస్మత్ మా యొక్క వాచం వాక్కునందు ప్రసన్నా సా ప్రసన్నురాలై ఉండుగాక. అంటే ఎప్పుడు మన వాక్కు వల్లే మనకు మోక్షం. మనం మంత్రజపం సక్రమంగా చేస్తే, మంచి మాటలు మాట్లాడితే ముక్తి పొందుతాం. మంచి మాట రావాలంటే ఈ త్రిమాతల అనుగ్రహం ఉండాలి. అందుకని ఓ పరాశక్తి స్వరూపిణులారా, నా నాలుక మీద నిలబడి నా నాలుక ఎప్పుడూ అనకూడని మాటలు అనకుండా ఉండేలా చూడండి. మంచి మాటలు అనేలా చెయ్యండి. నా పాతివ్రత్య మహిమని ద్విగుణీకృతం చెయ్యండి, రక్షించండి, కాపాడండి అని అమాంతంగా త్రిమాతల కాళ్ళు గట్టిగా పట్టుకున్నది. వాళ్ళు అన్నారు, ఇప్పుడు త్రిమాతలుగా రాలేదు, మేము అర్థిస్తున్నాము నిన్ను, మేము అర్థినులమై వచ్చాము. అనగా, మీరేమిటి? మీరు తలుచుకుంటే ఈ చరాచర జగత్తు తల్లకిందులవుతుంది. ఏదో నన్ను అనుగ్రహించడానికి, పతివ్రత మహాత్మ్యం లోకానికి చాటడానికి నా ఇంటికి వచ్చారు తప్ప, లేకపోతే మీ ముందు నేనంత తల్లి. నన్ను పరీక్షించకండి, నన్ను పొగడకండి, దానివల్ల అహంకారం వచ్చి మూర్ఖురాలు అవుతాను నేను. మీరిచ్చిన శక్తితో బతుకుతున్నాను నేను. ఇంతకీ మీరు ఆజ్ఞాపిస్తే ఏ పనైనా చేస్తానడగా, మా భర్తల్ని చంటి పిల్లల్ని చేసేసావు తల్లి, వాళ్ళని యథారూపులుగా మార్చి మాకు అప్పగించవరగానే. అప్పుడు ఆ తల్లి చిరునవ్వు నవ్వుతూ వాళ్ళకి ముగ్గురికి నమస్కరించి, భర్తకి నమస్కరించి, మళ్ళీ భర్త కమండల జలం వాళ్ళ మీద అలా జల్లింది. జల్లి జల్లడంతో ఆ ముగ్గురు ఆ క్షణంలోనే యథారూపాలు ధరించారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిపోయారు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు తమ భార్యల్ని చేరారు. అప్పుడు ఆ త్రిమాతలు త్రిమూర్తులు కలిసి ఆ తల్లిని దీవించి, నీ పాతివ్రత్య మహిమ అమోఘం, మామూలు మహిమ కాదు నీ పాతివ్రత్య మహిమ. పతివ్రతలు చాలామంది ఉన్నారు, కానీ నీ పాతివ్రత్య మహిమ ఈ ప్రపంచంలో ఇంతకు పూర్వం ఏ స్త్రీ దగ్గర మేము చూడలేదు. త్రిమూర్తులనే చంటి పిల్లల్ని చేసావు, కంటి పిల్లల్లా సాకావు, మెచ్చాం. ఏం కావాలో కోరుకో, ఇచ్చేస్తామనగానే ఆవిడేమందో తెలుసా, అమ్మల్లారా అయ్యల్లారా, మీరంతా కలిసి నన్ను ఎంతో ప్రేమతో చూసి ఈ అపార శక్తి ప్రసాదించారు. నాకు తెలుసు ఆ విషయం. మీరు ఇలా ప్రశంసించినంత మాత్రం చేత ఇది నా శక్తి అని నేనేమి గర్వించను. నిజంగా కూడానండి, ఆ త్రిమాతలు ప్రేమించి అనుగ్రహించకపోతే వాళ్ళెక్కడ మనమెక్కడ? అసలు పతివ్రతల గొప్పతనం, ఎప్పుడు వాక్శుద్ధి కలిగిన వాళ్ళ యొక్క గొప్పతనం లోకానికి చెప్పాలి అని ఎంత మహిమను ఆవిడ కల్పించారు. లేకపోతే త్రిమాతలు చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు, త్రిమూర్తులు అక్కడికి రాదు, ఈ పరీక్ష ఉండదు, ఏముండదు. మళ్ళీ ఇలాంటివిని మనమేమో ఓహో వాళ్ళు కూడా ఎందుకు పనికిరారేమో అనే భ్రమలో పడకూడస్తున్నా. అనసు ఎంత గొప్పదైనా ఎక్కడ ఆ త్రిమూర్తులు త్రిమాతల యొక్క కటాక్షమే తప్ప తన కటాక్షం తన గొప్పతనం అని అనుకోలేదు. అందుకు అనుకోలేదు కనుక ఆవిడ గొప్పది. అనుకునుంటే ఆవిడ సామాన్య స్త్రీ అయిపోయేది. అందుకే ఆవిడ మీ కటాక్షం ఇది, అయినా మీరు వరం కోరుకోమంటున్నారు. మీరు కోరుకోమంటున్నారు కనుక కోరుకుంటున్నారు. చాలా కాలం నుంచి నాకు ఒక మంచి ఆలోచన ఉన్నది. అదేమిటి, నాకు పిల్లలు కావాలి. ఆ పిల్లలు మళ్ళీ త్రిమూర్తుల వంటి వాళ్ళు అయి ఉండాలి. మీ వంటి పిల్లల్ని నాకు ప్రసాదించండి అనగానే వాళ్ళు నవ్వి, మాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, మేమే పిల్లలుగా పుట్టాలి. మాలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, మేమే పిల్లలుగా పుట్టాలి. మేమే పిల్లలుగా పుట్టాలంటే నీ వల్ల లోకోపకారం జరగాలి. ఎప్పుడైనా లోకానికి ఉపద్రవం వచ్చినప్పుడు ఆ ఉపద్రవాన్ని నీవు తొలగించినట్టయితే అప్పుడు మేము మా అంశలతో నీకు ముగ్గురం పిల్లలుగా పుడతాం, అంతవరకు ఎదురు చూడు అన్నారు వాళ్ళు. ఇది ఇప్పుడు బ్రహ్మదేవుడు నారదుని ద్వారా దేవతలకి చెప్పించాడు ఈ కథ. ఇప్పుడు మీకు అర్థమైందా, నారదుడు చెప్పిన ఈ కథ విన్నారు కదా. ఆనాడు త్రిమూర్తుల్ని పసిపాపల్ని చేసిన పరమపతివ్రత అనసూయ, ఆ అనసూయాదేవి ఇప్పుడు ప్రస్తుతం చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నది, అత్రి మహర్షితో ఆశ్రమంలో ఉన్నది. ఓ దేవతలారా, మీరంతా ఆవిడ దగ్గరికి వెళ్ళండి. సతీ సుమతి శాపం పెట్టడం వల్ల సూర్యుడు ఆగిపోయాడని, ఆ శాపం తొలగించి సూర్యుడు యథాప్రకారం కదిలేలా చెయ్యమని ఆవిడ్ని ప్రార్థించండి. ఆవిడ అనుగ్రహించిందంటే సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయితే కార్యక్రమాలన్నీ యథాప్రకారంగా జరుగుతాయి అనగానే దేవతలంతా కట్టగట్టుకుని ఒక్కసారి భూలోకానికి వచ్చేశారు. ఎంత మంచి సలహా ఇచ్చావు బ్రహ్మదేవ, ఈ వంకతో మేము చిత్రకూటాన్ని చూస్తాం. చిత్రకూటం దేవభూమి. ఒక లోకోపకారం జరగాలంటే భూమికి రావాలి. రావడం కూడా అనసూయ అత్రి మహర్షుల యొక్క ఆశ్రమానికి రావాలి. పోని వాళ్ళాశ్రమం కూడా ఎక్కడున్నది, చిత్రకూట పర్వతంలో ఉన్నది. ఏకకాలంలో రెండు శుభకార్యములు, ఏకక్రియ ద్వ్యర్థికరి అని, ఒకే పని రెండు లాభములు. ఏమేమిటది, ఒకటి చిత్రకూటం చూడటం. చిత్రకూటంలో ఏముంది, అనసూయాత్రుల యొక్క ఆశ్రమం. అంటే ఇద్దరు మహాత్ములు చూడొచ్చు దంపతుల్ని. స్థలం గొప్పది కనుక స్థలం చూడొచ్చు, స్థలము స్థలంలో ఉన్న పుణ్యాత్ములు ఇద్దరిని చూడటం గొప్పే. ఒకప్పుడు మనం శృంగేరి వెళ్ళాం. శృంగేరి వంటి గొప్ప స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ గురువుగారు లేరనుకోండి, మనకు మనసు చివుకుమందు. ఏకకాలంలో గురు దర్శనం స్థల దర్శనం అయితే అదనమాట మహాయోగం. అంటే స్థలం ఎంత గొప్పదో చూసాం. స్థలం ఉండి గురువు లేకపోయినా, గురువు ఉన్న చోట స్థలం లేకపోయినా, ఇది సంచారంలో ఉన్నప్పుడు వెళ్ళారనుకోండి స్థలం చూడరు కదా. గుంటూరు వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకున్నారు, అప్పుడు శృంగేరి చూడలేరు. శృంగేరి వెళ్ళారు, ఆయన అక్కడ లేరు కాబట్టి అప్పుడు ఆయన దర్శనం కాలేదు. రెండు అవ్వాలి, అది యోగం అంటారట. మహానుభావులు యోగ జాతకులు ఎప్పుడూ కూడా ఏకకాలంలో తీర్థము చూస్తారు, ఆ తీర్థమును తీర్థముగా చేసిన భారతీయ తీర్థమును చూస్తారు. ఇప్పుడు అందుకని వాళ్ళు అమ్మయ్య సూర్యుడు ఆగడం కూడా మనకి కలిసి వచ్చింది, ఈ వంకతో పరమ పవిత్రమైన చిత్రకూట పర్వతం చూస్తాం, ఆ చిత్రకూట పర్వతం మీద అనసూయాత్రుల యొక్క ఆశ్రమం చూస్తాం, వారిని చూస్తాం అనుకుంటూ దిగొచ్చారు. రాగానే మందాకిని నదిలో స్నానం చేశారు. మందాకిని నది స్నానం దేవతలు కూడా కోరుకుంటారు. దేవతలు ప్రతిరోజు అర్ధరాత్రి పూట ఆకాశం నుంచి భూలోకానికి దిగి వచ్చి గంగలో స్నానం చేస్తారు. అందుకే తెల్లవారుజామున గంగలో స్నానం చేయటం అదృష్టం మనకి. ఈ దేవతల యొక్క స్పర్శ వల్ల గంగ ఎంతో పవిత్రమవుతుంది. సూర్యోదయానికి ముందు గంగలో స్నానం చేసేవాడు మహాయోగ జాతకుడు అవుతాడట. దానికి కారణం సూర్యోదయానికి ముందు దేవతలు వచ్చి గంగలో మునిగి వెళ్ళడం వల్ల. అసలే గంగ గొప్పది. ఆ గంగలో ఇప్పుడు దేవతలు అడుగుపెట్టారు. ఇటు దేవతల యొక్క పాదస్పర్శ, ఇటు గంగాస్పర్శ రెండూ కలిసి సూర్యోదయానికి ముందు స్నానం చేసేవాడిని మహాపవిత్రుణ్ణి చేస్తాయి, సంపూతుణ్ణి చేస్తాయి, వాడికి సకల పాతకాలు తొలగిస్తాయి. అందుకే జ్ఞానులు ఎప్పుడైనా నదీ తీరాలకు వెళ్ళినప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తారు, సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారు. ఇప్పుడు దేవతలంతా స్నానాలు పూర్తి చేసుకుని అనసూయాదేవి దర్శనానికి వెళ్ళారు. అమ్మ అనసూయ రక్షించు రక్షించని సాష్టాంగ దండ ప్రణామం చేశారు.